ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పొద్దుతిరుగుడు పంట సాగులో అధిక దిగుబడి కోసం మెలకువలు అనే విషయం మీద వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులు సంభాషణ రూపంలో తెలియజేస్తున్నారు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు: రంగమ్మగా గిరీష్మ, సిరిగా అపర్ణ, కిట్టయ్యగా రాకేష్, రవిగా మణికంట, మేడంగా వందన, పర్యవేక్షకురాలిగా సాహితి. పొద్దుతిరుగుడు పంట ప్రపంచంలోని నూనె గింజల ఉత్పత్తిలో మూడో స్థానంలో నిల్చుంది. ఎక్కువగా దీన్ని గింజల కోసం పండిస్తారు. ఈ గింజల్లో 40-42% నూనె కలిగి ఉంటుంది. ఈ నూనె ఎంతో తేలికగా ఉంటుంది, విటమిన్ ఇ అధికంగా లభిస్తుంది. ఈ పంటను ఖరీఫ్ మరియు రబీ కాలాల్లో పండించవచ్చు. దీని పంట కాలం 3 మాసాలు మాత్రమే. భారతదేశంలో ఈ సాగు 1970లో 500 హెక్టార్ల నుండి 2000 సంవత్సరం నాటికి 2 మిలియన్ల హెక్టార్లకు పెరిగింది. మళ్లీ 2006-07 నుండి మెల్లగా దీని సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. మన దేశంలో 83% పొద్దుతిరుగుడు పంట ఉత్పాదనలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నాయి.
సిరి, ఓ సిరి, ఏడున్నవే, ఆకలన్నావు కదా, జర తినిపోదు రావే.
వత్తానమ్మా. ఏం కూరమ్మా?
పప్పు చేసిన బిడ్డ, రా తిందువు గాని.
ఏంటి పప్పా? నిన్న నాటుకోడి కూర చేస్తా అన్నావు కదా అమ్మా.
ఈ ఒక్కసారికి తిను, రేపు చేస్తానులే.
సరే అమ్మా పెట్టు, అసలే ఇవాళ పెందలాడి రమ్మన్నారు.
ఇంత పొద్దుగాలెందుకే?
ఇవాళ బడిలో హరితహారం కార్యక్రమం ఉందమ్మా, తొందరగా రమ్మన్నారు.
అవునా, సరే మరి ఇక దిను.
సిరి బడికి పోతుంది, ఈలోపు కిట్టయ్య వస్తాడు.
ఈ మనిషి ఏందో ఏమో, ఎప్పుడు ఇంటి పట్టు నుండనే ఉండడు. ఓ ఇడే ఉన్నావుగా, పొద్దుగాలే ఊరంతా తిరిగి వచ్చినావు. అయిపోయినాయా నీ ముచ్చట్లన్నీ?
ఏ పంట వయ్యలో తెలియక నేను బాధపడుతుంటే నీళ్ళొల్లింది.
ఎందుకయ్యా అంత కోపం? బువ్వ తిందువురా?
ఆ పెట్టు, తిని పొలానికి పోవాలి.
తిని పొలానికి వెళ్లి గట్టు మీద దిగాలుగా కూర్చున్న కిట్టయ్య, అప్పుడే అటుగా కిట్టయ్య అన్న కొడుకు రవి వస్తాడు.
ఏం బాబాయ్ ఎట్లున్నావు?
బానే ఉన్నా బిడ్డా, నువ్వెట్లున్నావు?
నేను బాగున్నా బాబాయ్.
ఏం బిడ్డా, చదువుతున్నావా లేకపోతే ఉద్యోగం చేస్తున్నావా?
లేదు బాబాయ్, ఇప్పుడు ఆఖరి సంవత్సరం చదువుతున్నా.
ఇంతకీ ఏం చదువు బిడ్డా నువ్వు చదివేది?
అగ్రికల్చర్ బీఎస్సీ బాబాయ్.
ఈ చదువులు వీటి గురించి నాకేమీ తెలుసురా.
మేము చదివేదంతా వ్యవసాయం గురించే బాబాయ్. మనలాంటి రైతు కుటుంబాలకు సాయం చేయడమే నా ఆశయం.
గట్లనా బిడ్డా?
ఇంకేం సంగతులు బాబాయ్, చిన్నమ్మా చెల్లి ఎట్లున్నారు?
మంచిగానే ఉన్నారు బిడ్డా.
పంట దిగుబడి ఎలా వచ్చింది బాబాయ్?
పర్లేదు రవి, అప్పుల పాలైతే కాలేదు గాని యాసంగికి ఏ పంట వెయ్యాలో తోస్తలేదు.
ఎందుకు బాబాయ్ అంత పరేషాన్ అవుతున్నావు?
యాసంగి పంటకి నీళ్లు సరిపోయేలా లేదురా, వరి వేస్తే దిగుబడి రాదని ఆలోచిస్తున్నా.
నీళ్లు అందితే మళ్ళా వరి వేసేటట్టున్నావుగా బాబాయ్.
అంతేగా మరి.
బాబాయ్ నేను ఒకటి అడుగుతా చెప్పు.
ఏందిరా రవి?
అది కాదు బాబాయ్, చిన్నమ్మ రోజు ఒకటే కూర పెడితే తింటావా?
గట్టగిడ తింటారా
కదా, ప్రతిసారి అదే పంట వేస్తే భూసారం కూడా తగ్గుతుంది. ఎలాగో నీళ్లు లేవు అంటున్నావు కదా, నీరు తక్కువ ఉపయోగించుకునే పంటతో పంట మార్పిడి చేయి. గట్లయితే భూసారం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ప్రతిసారి అదే పంట వేస్తే భూసారం తగ్గుతుంది. ఎలాగో నీళ్లు లేవు అంటున్నావు కదా, నీరు తక్కువగా ఉపయోగించుకునే పంటతో పంట మార్పిడి చేయి. గట్లయితే భూసారం కూడా పెరుగుతుంది, పంట దిగుబడి కూడా బాగా వస్తుంది.
ఇదేదో బాగానే ఉంది, మరి ఇప్పుడు ఏ పంట వేయమంటారు నన్ను?
మనది ఎలాగో రేగన్ నెల కాబట్టి పొద్దుతిరుగుడు బాగా పండుతుంది బాబాయ్.
పొద్దుతిరుగుడా? దీని సాగు నుంచి నాకేమి తెలుసురా మరి.
అదెంత పని బాబాయ్, మనసుంటే మారుగా ఉంటది. నువ్వు వేస్తా అంటే నేను ఇప్పుడే కనుక్కుంటాను.
ఆ అవునా, ఎవరిని అడిగి కనుక్కుంటావు?
ఇంకెవరిని బాబాయ్, మా ప్రొఫెసర్ అడుగుదాం, ఆమె చాలా మంది రైతులకు సలహాలు ఇస్తారు.
సరే మనం కూడా కలుద్దాం ఆమెని.
సరే బాబాయ్, ఎప్పుడు వీలవుతుందో నేను కనుక్కొని చెప్తాలే. ఇంట్లో అమ్మ ఎదురు చూస్తుంది, నేను పోయి వస్తా.
హా మంచిది బిడ్డా, వెళ్ళిరా.
రవి ఇంటికి వెళ్లి వాళ్ళ ప్రొఫెసర్ కి ఫోన్ చేస్తాడు.
గుడ్ మార్నింగ్ మేడం, నేను రవిని మాట్లాడుతున్నాను. మేడం, ఒక చిన్న సమాచారం కోసం మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాం.
అవునా, సరే, దేని గురించి రవి ఇంతకీ?
మా బాబాయి పొద్దుతిరుగుడు పంటను వేద్దామని అనుకుంటున్నాను మేడం. దాని సాగు గురించి వివరాలు తెలుసుకోవాలి మేడం.
అలాగా, రేపు సాయంత్రం కలుద్దాం మరి.
సరే మేడం, ధన్యవాదాలు.
మరుసటి రోజు కిట్టయ్య, రవి మేడం ని కలవడానికి కళాశాలకు వస్తారు.
గుడ్ మార్నింగ్ మేడం. హా, అవును మేడం.
నమస్తే మేడం.
ఆ నమస్తే కిట్టయ్య గారు, పొద్దుతిరుగుడు గురించి మీకు ఎటువంటి సమాచారం కావాలి?
అది కాదు మేడం గారు, ఇప్పటి వరకు ఆ పంటని నేను ఎప్పుడు సాగు చేయలేదు. మా వాడేమో పొద్దుతిరుగుడు వేస్తే బాగా దిగుబడి వస్తుందని అంటున్నాడు. దాని సాగు గురించి మీరే నాకు వివరించాలి.
అదేమంత కష్టం కాదు, తప్పకుండా చెప్తాను.
అసలు ఇది మా రేగడి నెలకు సరైన పంటేనా?
హా, అవును. ఇది రేగడి నేలలతో పాటు నీరు నిల్వ ఉండని ఎర్రచలక, ఇసుక మరియు ఒండ్రు నేలలకు అనుకూలమైనది. వర్షాధారంగా పండించేందుకు బరువైన నల్ల రేగడి నేలలు, నీటి వసతి ఉన్నట్లయితే తేలిక నేలలు అనుకూలమైనవి.
అవునా, అలాగే మేడం గారు, మరి విత్తనం మోతాదు, విత్తే పద్ధతి గురించి కూడా వివరించండి.
ఎకరాకు 2.5 నుంచి 3 కిలోల విత్తనం అవసరం అవుతుంది. ఇక విత్తే పద్ధతి విషయానికి వస్తే, బోదలు చేసి విత్తనం నాటినట్లయితే పంట కాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వడానికి, పైపాటుగా ఎరువులు వేయటానికే కాకుండా మొక్కలను తగినంత పట్టుత్వం కూడా లభిస్తుంది.
మేలైన రకాలు ఏంటి ఉన్నాయి మేడం? ఇల్లు
KBSH 44 రకానికి అయితే 38% నూనె దిగుబడి వస్తుంది. అదే NDSH1, DRSH1 రకాలకి అయితే 40% వరకు నూనె దిగుబడి వస్తుంది.
మేడం, ఏ రకాలకు మార్కెట్ లో విలువ ఎక్కువ ఉంటుంది?
జ్వాలాముఖి, సంజన్, 85. ఈ 2 రకాలు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బాగా వాడుతుంటారు.
మేడం, మరి దానికి విత్తన శుద్ధి అవసరం లేదా?
సరైన ప్రశ్న అడిగావు రవి, దీనికి విత్తన శుద్ధి అవసరమే. దీనిలో ఆల్టర్నేరియం ఆకుమచ్చ తెగులు తీవ్ర సమస్య. దాని నివారణకు ఇంప్రోడియన్ 25%, కార్బెండజిమ్ 25% మందును 2 గ్రాములు కిలో విత్తనానికి వాడి విత్తన శుద్ధి చేసుకోవాలి.
సరే మేడం, విత్తే దూరం సంగతి ఏంటి మరి?
తేలిక నేలల్లో 45 సెంటీమీటర్లు బై 20 నుంచి 25 సెంటీమీటర్లు, అదే నల్లరేగడి నేలల్లో అయితే 60 సెంటీమీటర్లు బై 30 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తర్వాత కుదురకు ఆరోగ్యవంతమైన ఒక మొక్క నుంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయటం వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది.
మరి ఎరువుల సంగతి ఏంటి మేడం?
బాబాయ్, ముందు భూసార పరీక్ష చేయించాలే, దాని ఆధారంగా పంటకి ఎరువు అందించాలే.
అవును కిట్టయ్య గారు, భూసార పరీక్ష చాలా ముఖ్యమైనది. దాని ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులో పోషకాలు అందించాలి. ఎకరాకు 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువును విత్తే ముందు వేయాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను, నీటి పారుదల పంటకైతే 30 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు మిగతా సగం 2 దఫాలుగా వేయాలి. పైరు పూత దశలో 2 గ్రాముల బొరాక్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
అవునా మేడం, చీడపిడల సమస్య ఏమైనా ఉంటుందా మేడం ఈ పంటకి?
ప్రతి పంటకు చీడపిడలు ఆశించడం సహజమే, అలాగే ఈ పంటకు కూడా ఉంటాయి. కానీ సరైన మెలకువలు పాటిస్తే వాటి బారిన పడకుండా ఉండవచ్చు.
ఇంతకీ ఏ చీడపీడలు వస్తాయి మేడం?
ఇందులో పొగాకు లద్దె పురుగు, తెల్లదోమ సహజంగా పంటను ఆశిస్తాయి. తెల్లదోమకు ట్రైజోపాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగుకి నోవిలియోరాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి లేదా సాయంత్రం వేళల్లో విషపు ఎరను చల్లి నివారించుకోవచ్చును.
నీటి యాజమాన్యం ఎలా చేయాలి మేడం?
అవును మేడం గారు, నాకున్న ముఖ్య సమస్య అది.
నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతను బట్టి ఎర్ర నేలల్లో 8 నుంచి 10 రోజుల వ్యవధిలో, అదే నల్ల రేగడి నేలల్లో అయితే 15 నుంచి 20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి. మొగ్గ తొడుగు, పువ్వు వికసించు దశ మరియు గింజ కట్టే సమయం కీలక దశలు. ఇక కలుపు నివారణకు వస్తే, పెండిమిథాలిన్ 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు గాని నేలపై పిచికారీ చేయాలి. పంట విత్తిన 25 నుంచి 30 రోజుల తర్వాత గుంటక లేదా దంతితో అంతర్సేద్యం చేయాలి.
ఓ, అవునా మేడం గారు.
అంతేకాదు, పొద్దుతిరుగుడు పంట కోసిన తర్వాత వ్యర్థాలను పశువులకు మేతగా కూడా ఆడుకోవచ్చు.
మేడం, పొద్దుతిరుగు పంటలో పక్షుల బెడద ఎక్కువ అంట కదా, నిజమేనా?
హా, అవును రవి. ఈ పంటకి ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ. పైరును కనీసం సామూహికంగా 20 నుంచి 25 ఎకరాలలో వేయాలి.
ఇలాగూ మా ఊర్లో నీటి సమస్య ఉంది గనక మేమందరం సామూహికంగా ఈ పంటని పండిస్తాం మేడం.
వీటితో పాటు మెరుపు రిబ్బన్లను పైరు పైన అడుగు ఎత్తున కట్టాలి. సూర్యరశ్మి రిబ్బన్ పై పడేలా కట్టాలి. శబ్దం చేయడం, దిష్టి బొమ్మలను ఉపయోగించి పక్షులను పారద్రోలాలి.
పైరు కోత ఏ దశలో చేస్తే బాగుంటుంది మేడం?
పువ్వు వెనుక భాగం నిమ్మపచ్చు రంగుకి మారిన తర్వాత పువ్వులను కోసి 2-3 రోజుల పాటు ఆరనివ్వాలి. గింజల్లో తేమ శాతం 9-10 వచ్చే వరకు ఆరనివ్వాలి.
మేడం, దిగుబడి బాగానే వస్తుందా?
హా, ఎకరాకు సుమారు 400 కిలోలు వర్షాధారం కింద, 800-900 కిలోలు నీటి పారుదల కింద దిగుబడి సాధించవచ్చును.
ఇంత చక్కని సమాచారాన్ని మాకిచ్చినందుకు ధన్యవాదాలు మేడం. తప్పకుండా మీరు చెప్పినట్లు పాటించి మంచి దిగుబడులు సాధిస్తాము. పదరా రవి, ఇక బయలుదేరుదాం.
థ్యాంక్ యూ మేడం, ఇక వెళ్ళొస్తాం. పదబాబాయ్.
మేడం చెప్పిన మెలకువలను చక్కగా పాటించి మంచి లాభాలను పొందుతాడు కిట్టయ్య.
ఏమే ఏడున్నావే?
ఏందయ్యా, మంచి హుషారుగున్నో, ఏం సంగతి?
ఈ ఏడాది అప్పులు పోగా మంచి లాభం వచ్చింది. ఇదంతా మన రవిగాడి చలువే.
గట్లేనా అయ్యా, మంచిది. రవిగాడు ఊరికొచ్చిండని వాళ్ళమ్మ చెప్పింది. ఒకసారి పోయి కలిసి రారాదు?
సరేనే, ఇప్పుడే పోయి కలిసేస్తా. ఏమ్రా రవి, ఎట్లున్నావు?
బాగున్నా బాబాయ్, మంచి సంతోషంగా అగుపడుతున్నాగా. దిగుబడి బాగా వచ్చిందా?
అవునురా, మీ మేడం చెప్పినట్లు అన్ని మెలకువలు పాటించిన అందుకే మంచి దిగుబడి వచ్చింది.
ఈ సమస్యే కాదు బాబాయ్, పంటకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మనకి ఏఓలు, ఏఈఓలు, కేవీకేలు, వ్యవసాయ కళాశాలలు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటాయి. ఇంకా ఆధునిక విజ్ఞానం కోసం మా PJTSAU అగ్రికల్చర్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని చూడండి, దరఖాస్తు చేసుకోండి, అధిక పంట దిగుబడులను పొందండి.
ఈ వారం మన చేను కబుర్లలో రక్తం, నిర్మాణం, విధులు, ఆరోగ్యం, పోషణ గురించి తెలుసుకుందాం. మానవ శరీరంలోని ధమనులు, శిరలలో ప్రవహించే ఎర్రని ద్రవమే రక్తం. ఇది ద్రవ రూపంలో ఉన్న శరీర నిర్మాణ కణజాలం. జీవి మనుగడకి రక్తం అత్యవసరం. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని హిమటాలజీ అంటారు. శరీరంలో ప్రతి అవయవంలోని ప్రతి కణజాలానికి రక్తం ఆక్సిజన్ అందిస్తుంది. అలాగే కణజాల నుండి కార్బన్ డైఆక్సైడ్ ను స్వీకరిస్తుంది. శరీరంలో ఇది రవాణా వ్యవస్థ వంటిది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లపై యుద్ధం చేస్తుంది కనుక రక్షణ వ్యవస్థగా కూడా చెప్పుకోవచ్చు. రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదు. దీనిని ఉత్పత్తి చేయలేము, కానీ దాతలెవరైనా ఉంటే వారి నుండి తీసుకుని అవసరమైన వారికి ఎక్కించవచ్చు. శరీర బరువులో 7-8% బరువు రక్తానిదే. రక్తాన్ని పరీక్ష నాళికలలో వేసిన కాసేపటికి రక్తం 3 పొరలుగా విడిపోతుంది. ఈ 3 ఎక్కువ మందం ఉన్న పొర ఎండుగడ్డి రంగులో పారదర్శకంగా పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని ప్లాస్మా అని అంటారు. దీని దిగువన అతి తక్కువ మందంతో తెల్లటి పొర, తెల్ల రక్త కణాలు. అట్టడుగున దరిదాపు ప్లాస్మా లేయర్ ఉన్నంత మందంగాను ఎర్రటి పొర, ఎర్ర రక్త కణాలు. రక్తంలో మొత్తం 4,000 వివిధ భాగాలుంటాయి, కాని ప్రధానంగా చెప్పుకోవలసినవి 4 మాత్రమే. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా. పరిమాణం బట్టి చూస్తే మొత్తం రక్తంలో ఎర్ర రక్త కణాలు 45%, తెల్ల రక్త కణాలు 0.7%, ప్లాస్మా 54.3% ఉంటాయి. ఇవి ఎముక మజ్జ లేదా మూలగలో ఎప్పటికప్పుడు తయారవుతుంటాయి. ఎర్ర రక్త కణాలు అనగా ఎరిథ్రోసైట్లు. ఎర్ర రక్త కణాలు ఆమ్లాజనని శరీరమంతా అందేలా చేస్తుంది. హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ పదార్థం ఉండటం వలన అవి ఎర్రగా ఉంటాయి. గుండ్రంగా త్రిపుటాకారంలో ఉండే ఇవి 1 మిల్లీలీటర్ రక్తంలో 450-500 కోట్ల వరకు ఉంటాయి. ఎముక మజ్జలో ఉత్పత్తి అవుతాయి. ఇవి ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఎరిథ్రోపాయిసిస్ అని అంటారు. ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవిస్తాయి. వీటి జీవితకాలం తర్వాత ఇవి లీహంలో, కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి. రక్త కణాలు శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేయడం, అంటువ్యాధులను కలగజేసే సూక్ష్మ క్రిములతో పోరాడటం, గాయాలు అయినప్పుడు రక్తాన్ని కారడాన్ని ఆపడం వంటి పనులు చేస్తుంటే ప్లాస్మా ఈ రక్త కణాలను శరీరంలోని వివిధ భాగాలకు మోస్తుంది. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. తెల్ల రక్త కణాలు అనగా ల్యూకోసైట్లు. వ్యాధుల నుండి సంరక్షించడం తెల్ల రక్త కణాల పని. అమీబా వంటి ఆకారంలో ఉంటాయి. 1 మిల్లీలీటర్ రక్తంలో 50 నుండి 90 లక్షల రక్త కణాలు ఉంటాయి. ఇవి లింఫ్ కణుపులలోను లీహంలోను ఉత్పత్తి అవుతాయి. ఇవి ఉత్పత్తి అయ్యే ప్రక్రియను లూకోపాయసిస్ అంటారు. ఇవి సుమారు 12 నుండి 13 రోజులు జీవిస్తాయి. వీటి జీవిత కాలం తర్వాత తెల్ల రక్త కణాలు లేయంలోను లింఫ్ ద్రవంలోను విచ్ఛిన్నమవుతాయి. ప్లేట్లెట్లు అనగా థ్రాంబోసైట్లు. 1 మైక్రోలీటర్ రక్తంలో ఇవి 1,50,000 నుండి 4,50,000 వరకు ఉంటాయి. రక్తం మరకను పరిశీలించినట్లయితే ఊదా వర్ణంలో చిన్న చిన్న చుక్కల్లాగా కనబడతాయి. ప్లేట్లెట్లు ఎర్ర రక్త కణాలు నిష్పత్తి 1:10 నుండి 1:20 వరకు ఉంటుంది. రక్తం గడ్డకట్టడంలో వీటి పాత్ర చాలా ప్రధానమైనది. ఉండవలసిన దానికన్నా తక్కువ ప్లేట్లెట్లు ఉండడాన్ని థ్రాంబోసైటోపీనియా అంటారు. ప్లేట్లెట్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం లేదా ఎక్కువగా క్షీణించిపోవడం ఈ పరిస్థితికి కారణం. అదే విధంగా ప్లేట్లెట్లు హెచ్చుగా ఉండడాన్ని థ్రాంబోసైటోసిస్ అని అంటారు. ఈ పరిస్థితికి కారణాలు వంశపారంపర్యత, పరిచర్యలు, ఉత్పత్తి అక్రమ రీతిలో జరగడం, ఇవి ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా శరీరంలో సంబంధిత రుగ్మత ఉన్నట్లే. ఎక్కువగా ఉంటే చేతులలో కాళ్లలో రక్తం గడ్డకట్టి ప్రవాహం ఆగిపోతుంది, తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. తక్కువగా ఉంటే చర్మంపై గాయాలు, చిగుళ్లు, ముక్కు నుండి రక్తం కారడం సంభవిస్తుంది. రక్తం గడ్డకట్టడం. శరీరంలో ఏ భాగానికైనా గాయమైనప్పుడు రక్తం వస్తుంది. అయితే కొంచెం సేపటికి రక్తం గడ్డకట్టి రక్తం స్రవించడం ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టడానికి ప్లేట్లెట్సే కారణం. గాయం తలిగినప్పుడు రక్తంలోని ప్లేట్లెట్స్ గాయం చుట్టూ చేరి ప్లాస్మా నుంచి థ్రాంబోప్లాస్టిస్ అనే పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ పదార్థం రక్తంలోని కాల్షియం ప్రోటానిన్లతో కలుస్తుంది. ఇవి ఫైబ్రోనోజిన్ అని రక్తంలో ఉండే 1 ప్రోటీన్ తో ప్రతిక్రియ జరుపుతాయి. దాంతో ఫైబ్రిన్ దారాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని పోయి రక్తాన్ని బయటకు పోనివ్వకుండా 1 విధమైన అడ్డుకట్టలాగా నిలుస్తాయి. దాంతో ఫైబ్రిన్ దారాలు గట్టిగా అతుక్కుపోతాయి. ఈ కణాలపై పొర చనిపోతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చాక పైన ఏర్పడిన పొర ఊడిపోతుంది. ప్లేట్లెట్స్ నుండి సిరోటినిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తాన్ని సంకోచింపజేస్తుంది. దాంతో రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఈ ప్రక్రియ అంతా సర్వసాధారణంగా 2 నుండి 6 నిమిషాలలో జరిగిపోతుంది. రక్తం గడ్డకట్టకపోతే అధికంగా రక్తస్రావం జరిగి మరణం సంభవించవచ్చు. ప్లాస్మా. రక్తంలో ప్లాస్మా చాలా ముఖ్యమైనది. నీటితో పాటు శరీర పోషణకి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, చక్కెరలు, కొవ్వులు వంటి పోషక పదార్థాల రవాణాకి తోడ్పడుతుంది. కణజాలాలు వదిలిపెట్టిన వ్యర్థ పదార్థాలను సేకరించుకుని వాటిని శరీరం నుండి తొలగించడంలో తోడ్పడుతుంది. అంతేకాక రక్తం యొక్క అన్ని భాగాలు ప్రసరణ ద్వారా ప్రతి అవయవాన్ని చేరేట్లుగా చూస్తుంది. రక్తం చేసే పనులు. ఎర్ర కణాలలో ఉండే హిమోగ్లోబిన్ తో కణజాలాలకు ప్రాణవాయువును సరఫరా చేయటం, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆసిడ్ల వంటి పోషకాలను సరఫరా చేయటం, కార్బన్ డైఆక్సైడ్, యూరియా, లాక్టిక్ ఆమ్లంల వంటి వ్యర్థ పదార్థాలను నిర్మూలించటం, వ్యాధి నిరోధక విధులను, తెల్ల కణాల సరఫరాను నివారించటం, యాంటీబాడీలతో సూక్ష్మ క్రిములను, రోగకారకాలను నిరోధించటం, హార్మోన్ల సరఫరాకి పనిచేయటం, దెబ్బతిన్న కణజాలాల సమాచారాన్ని మెదడుకు చేరవేయటం, శరీరంలో ఆమ్ల క్షార తుల్యతని నియంత్రించటం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం, హైడ్రాలిక్ విధులు నిర్వర్తించటం. రక్తం వర్గాలు. 1900 కారల్ లాడ్ స్టీనర్ అను శాస్త్రవేత్త 4 రక్త వర్గాలను కనుగొన్నారు. ఏబిఓ రక్తదానం. రక్తదానం దాదాపు ప్రాణదానం లాంటిది. రోగ నివారణ కోసం ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్తదానం అంటారు. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ఓ గ్రూప్ వారిని విశ్వదాత అని, ఏబి గ్రూప్ వారిని విశ్వగ్రహీత అని అంటారు. 16 నుండి 60 సంవత్సరాలు గల వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. 1 వ్యక్తి ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత 35 నుండి 45 రోజులు నిల్వ చేస్తారు. ఎవరు ఎవరికి రక్తం దానం చేయవచ్చు. ఏబి గ్రూప్ వారు ఏబి గ్రూప్ కి, ఏ గ్రూప్ వారు ఏబి గ్రూప్ కి, బి గ్రూప్ వారు బి ఏబి గ్రూప్ కి, ఓ గ్రూప్ వారు ఏబి ఓ గ్రూప్ ల వారందరికి దానం చేయవచ్చు. ఎవరు ఎవరి నుండి రక్తం తీసుకోవచ్చు? ఏబి గ్రూప్ వారు అన్ని గ్రూప్ల నుండి, బి గ్రూప్ వారు బి ఓ గ్రూప్ ల నుండి, ఏ గ్రూప్ వారు ఏ ఓ గ్రూప్ ల నుండి, ఓ గ్రూప్ వారు ఓ గ్రూప్ నుండి మాత్రమే రక్తం తీసుకోవచ్చు. రక్తం రుగ్మతలు, ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసేవి. రక్తహీనత, దీనితో బాధపడే వారిలో ఎర్ర రక్త కణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. రక్తహీనత అనేక కారణాల వలన కలుగుతుంది. ఆహారంలో ఇనుము అనే ఖనిజ లవణం లోపించడం వలన ఐరన్ లోప రక్తహీనత వస్తుంది. దీర్ఘకాలిక జబ్బుల వలన, ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుల వలన రక్తహీనత వస్తుంది. స్వయం రోగ నిరోధకత లేదా జీర్ణవాహిక బలహీనత వలన B12 విటమిన్ శోషించబడక పెరినిషియస్ అనీమియా అనే రక్తహీనత వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని మందుల ప్రభావం వలన, స్వయం రోగ నిరోధకత మొదలైన కారణాల వలన ఎముక మజ్జలో ఎర్ర రక్త కణాలు సరిపడినన్ని ఉత్పత్తి చేయలేకపోవడం వలన ఏప్లాస్టిక్ అనీమియా అనే రక్తహీనత వస్తుంది. కొన్ని పరిస్థితులలో స్వయం రోగ నిరోధకత యొక్క అధిక ఉత్తేజం వలన శరీరంలో ఎర్ర రక్త కణాలు నశించిపోతాయి. అలా ఆటో ఇమ్యూన్ హెమోలైటిక్ అనీమియా అనే రక్తహీనత వస్తుంది. వంశం పారంపర్య కారణాల వలన తలసీమియా అనే రక్తహీనత వస్తుంది. వంశ పారంపర్యం వలన వచ్చే మరొక రక్తహీనత సిలెక్సెస్ అనీమియా. ఇది మన దేశంలో కనబడదు. కొన్ని తెలియని కారణాల వలన శరీరంలో ఎర్ర రక్త కణాలు అధికంగా ఉత్పత్తి చేయబడతాయి. దీనినే పాలిటిమియా వెరా అంటారు. సాధారణంగా ఇది అంత సమస్యాత్మకం కాకపోయినప్పటికీ ఒక్కోసారి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితికి దారితీయవచ్చు. మలేరియా వ్యాధి వలన ఎర్ర రక్త కణాలకు వ్యాధి సంక్రమిస్తుంది. తెల్ల రక్త కణాలను ప్రభావితం చేసేవి. తెల్ల రక్త కణాలు ప్రాణాంతకంగా మారి విపరీతంగా అసాధారణంగా ఉత్పత్తి చెందుతూ ఉంటాయి. ఈ స్థితిని లింఫోమా అంటారు. ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. తెల్ల రక్త కణాలను ప్రాణాంతకంగా మారి ఎముక మధ్యలో ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. దీనిని లుకేమియా అంటారు. ప్లాస్మా కణం అనబడే తెల్ల రక్త కణాలు ప్రాణాంతకంగా మారి శరీరంలోని అవయవాలను నాశనం చేసే పదార్థాలను విడుదల చేస్తాయి. ఇది మల్టిపుల్ మైలోమా అనే రక్త క్యాన్సర్. ప్లేట్లెట్లను ప్రభావితం చేసేవి. చాలా తక్కువ సంఖ్యలో ప్లేట్లెట్లు ఉండటాన్ని థ్రాంబోసైటోపినియా అంటారు. కారణం ఏంటో తెలియదు కానీ నిరంతరం ప్లేట్లెట్లు తగ్గిపోవడం వలన చర్మంపై గాయాలు, ఎర్రని మచ్చలు, అసాధారణంగా రక్తం కారడం వంటి స్థితి ఏర్పడుతుంది. దీనిని ఇడియోపాటిక్ థ్రాంబోసైటోపినిక్ పర్పుర అని అంటారు. ప్లాస్మాను ప్రభావితం చేసేవి. శరీరంలోని ఏదైనా ఇన్ఫెక్షన్ రక్తంలోనికి ప్రవేశించి జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవటం, అసలు శ్వాస తీసుకోలేకపోవడం, రక్తపోటు తక్కువగా ఉండటం వంటి పరిస్థితిని సెప్సిస్ అంటారు. గాయమైనప్పుడు రక్తం గడ్డకట్టడం వలన ప్రవాహం ఆగిపోతుంది. కానీ హిమోఫీలియా అనే వ్యాధి కలవారిలో రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్రోటీన్లు జన్యుపరమైన కారణాల వలన లోపించడం వలన రక్తం చాలా ఆలస్యంగా గడ్డకడుతుంది. మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్ లో చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపు చేయవచ్చు. ప్రతిరోజు సైక్లింగ్, నడక, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. దీని వలన గుండె పటిష్టపడుతుంది, చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, అధిక బరువు మాయమవుతుంది, రక్తనాళాలలో వాపు క్లాగింగ్ తగ్గి రక్తనాళాల గోడలు దలసరి కాకుండా ఉంటాయి. అలాగే కొన్ని పదార్థాలను తినడం వల్ల రక్తనాళాలకు, గుండెకు ఎంతో మంచి చేకూరుతుంది. ఆపిల్ పండు. ఆపిల్ తినడం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది. లివర్ తయారీ చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఈ పండులో మాలిక్ ఆమ్లం శరీరంలోని కొవ్వును జీర్ణం చేస్తుంది. బీన్స్. బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లెసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీస్, ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి. బెర్రీస్. బ్లాక్ బెర్రీలోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటకి పంపుతుంది. వంకాయ. అనేక రకాల విటమిన్ విటమిన్లు, మినరల్స్ కలిగిన వంగ అనేక ఫైటోన్యూట్రియంట్లు కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి. ద్రాక్ష ఆంథోసైనిన్స్, టానిన్స్ వంటి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్షలలోని పొటాషియం శరీరంలోని విష పదార్థాలను నిర్వీర్యం చేస్తుంది. మధుమేహులకు ద్రాక్ష నిషిద్ధం. జామ పండు. తాజా జామ పండ్లు శరీరానికెంతో మేలు చేస్తాయి. జామలోని విటమిన్ సి, భాస్వరం, నికోటిన్ ఆమ్లం, కరిగే పీచు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరిచి కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెను సంరక్షిస్తాయి. పుట్టగొడుగులు. కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించడంలో మష్రూమ్స్ లోని విటమిన్స్ బి, సి, కాల్షియం, మినరల్స్ బాగా ఉపయోగపడతాయి. గింజలు అనగా నట్స్. బాదం పప్పు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిలోని ఒలిగిక్ ఆమ్లం గుండెను వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. జీడిపప్పులోని మోనో అనే సాచురేటెడ్ కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచుతాయి. వాల్నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి. వెల్లుల్లి రక్తపోటును ఎక్కువగా ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. సోయా. 8 రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృతులు సోయాలో ఉన్నాయి. సోయా మాంసకృతులు రోజు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తం నుండి కొలెస్ట్రాల్ ను విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది. సోయా చిక్కులలో విటమిన్ B3, B6, E ఉన్నాయి. ఓట్ మీల్. దీనిలోని బీటా గ్లూకోజ్ అనే ప్రత్యేక కరిగే పీచు పదార్థం స్పాంజి వలె పనిచేసే కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది. సబ్జా గింజలు. దీని పొట్టు పేగులలోనికి కొలెస్ట్రాల్ ప్రవేశించనీయదు. చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించే అత్యంత శక్తివంతమైన పదార్థంగా ప్రసిద్ధికెక్కింది. పొట్టు తీయని గింజలు. గోధుమ, మొక్కజొన్న, ఓట్ ధాన్యం, బార్లీలను ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గటం, రక్తపోటు నియంత్రించటం, రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేయటం మొదలైనవి సాధ్యమవుతాయి. విన్నారు కదా శ్రోతలు, రక్తం నిర్మాణం, విధులు, ఆరోగ్యం, పోషణ అనే అంశం గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, మిద్దె సాగులో డ్రిప్ పద్ధతి ద్వారా నీటిని ఎన్నిసార్లు అందించాలి? ఏ ఒకసారి, బి 2 సార్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఒకసారి. గత వారం 2వ ప్రశ్న, మిద్దె సాగులో కూరగాయల పెంపకానికి ఎటువంటి షేర్ నెట్లు ఉపయోగించాలి? ఏ 35%, బి 50%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 35%. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు శ్రీమతి ఝాన్సీ కర్రీ, హైదరాబాద్, ఎన్ పార్థసారథి, పెద్ద శంకరంపేట్, ఏ సుధా శశి కుమారి, మచ్చవరం, రేణుశ్రీ, బొంతపల్లి, మాధవి, బొంతపల్లి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, డాక్టర్ రామూర్తి, విజయనగర్ కాలనీ. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు డాక్టర్ ఎస్ స్వరూప, దోమలగూడ. వీరందరికీ మా చేను కబుర్లు తరపు నుంచి అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, పొద్దుతిరుగుడు పంటకు విత్తన మోతాదు ఎంత? ఏ 2.5 నుంచి 3 కిలోలు, బి 5 నుంచి 6 కిలోలు. ప్రశ్న మరోసారి, పొద్దుతిరుగుడు పంటకు విత్తన మోతాదు ఎంత? ఏ 2.5 నుంచి 3 కిలోలు, బి 5 నుంచి 6 కిలోలు. ఈ వారం 2వ ప్రశ్న, పొద్దుతిరుగుడు గింజల్లో తేమ శాతం ఎంత వచ్చే వరకు ఆరనివ్వాలి? ఏ 5 నుంచి 6%, బి 9 నుంచి 10%. ప్రశ్న మరోసారి, పొద్దుతిరుగుడు గింజల్లో తేమ శాతం ఎంత వచ్చే వరకు ఆరనివ్వాలి? ఏ 5 నుంచి 6%, బి 9 నుంచి 10%. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 95507046727 నంబర్ మరోసారి 95507046727కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ కూడా వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.